ఆధ్యాత్మిక విద్య అనగా జీవించేటటువంటి కళ. చెప్పండి నాతో పాటు 3 సార్లు, ఆధ్యాత్మిక విద్య అనగా జీవించే కళ. ఆధ్యాత్మిక విద్య అనగా జీవించే కళ. ఆధ్యాత్మిక విద్య అనగా జీవించే కళ. ఇది గుర్తుంచుకోండి. భగవంతుడు అనేటటువంటి పేరుతో మనము ఆదర్శాల ఒక సమూహాన్ని సంకేతిస్తాం. భగవంతుడు అంటే ఆదర్శాల సముచ్చయం. అంటే ప్రపంచంలో ఆదర్శము అనేది ఏది ఉన్నా అది భగవంతుడే. ఈ భావం మనసులో పెట్టుకోండి. భగవంతుల్లో మీరు ఐక్యం అవటం అనేటటువంటి ప్రశ్న ఉండదు. ఇప్పుడు మీరు ఒక స్థితికి వెళ్తే అంతకంటే పై స్థితి ఏదో ఒకటి ఉండనే ఉంటుంది అనంతంగా. ఇది స్పష్టంగా గుర్తు ఉండకపోతే మనము చేసేటటువంటి సాధనలకు వెళ్ళవలసిన మనము వెళ్ళలేము. జీవించేటటువంటి కళ నేర్చుకుంటున్నాం మనం, అదే అర్థం చేసుకోండి. హౌ టు లివ్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఎలా బతకగలము, ఎలా బతకాలి, ఆనందంగా బతకాలి, ఉత్సాహంగా బతకాలి, ఎవరిని మన ఉన్నటువంటి పరిస్థితులకి బాధ్యత చెయ్యకుండా బతకాలి. ఇతరుల వల్ల నేను ఈ కష్టాల్లో ఉన్నాను, ఇతరుల వల్ల నేను ఈ బాధలో ఉన్నాను అనేటటువంటిది మర్చిపోవాలి. మీరు నేర్చుకోవాలి దాన్ని, అది గుర్తుంచుకోండి. అందుకు ఇక్కడికి చేరాం మనం. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించేటటువంటి కళ, అది ఆధ్యాత్మికత అంటే. ఈ ఆధ్యాత్మికత యొక్క పరాకాష్ఠ నరసింహావతారంలో లభిస్తుంది మనకి, ప్రహ్లాద చరిత్రలో. తండ్రి 3 లోకాలను జయించినటువంటి తండ్రి, 5 ఏళ్ల కుర్రవాణ్ణి ఓడించలేకపోతాడు. ద ఆర్ట్ ఆఫ్ లివింగ్, అది అర్థం చేసుకోండి మీరు. ఆ స్థితికి ఎదగటానికి మనం ఇవాళ పునాది వేసుకుంటున్నాం. ఏం నేర్పించారయ్యా నీ గురువులు అంటే, జీవించే కళ నేర్పించారు అంటాడు. వాళ్ళు నేర్పించలేదు వాళ్ళ గురువులు. గురువులు ఆనాటి వాడుకలో ఉన్నటువంటి విద్యను నేర్పించారు ప్రహ్లాదుడికి. కానీ ప్రహ్లాదుడు, తండ్రి నువ్వేం నేర్చుకున్నావంటే ఏం చెప్తాడు, చదువుల యొక్క మర్మము నేను నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ యొక్క మర్మం ఏమిటి అంటే, కష్టాలు రాకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థించటం కాదు, కష్టాలు వచ్చినా నేను ఆనందంగా ఎలా జీవించగలను, తేడా అర్థమవుతోంది ఆలోచన విధానంలో? అర్థమవుతుందా మీకు? చెప్తుంది. ఆ జీవిత విధానం గురించి మాట్లాడుతున్నాను నేను. అంత సుఖంగా ఉంటే జీవించటం ఎవడైనా జీవిస్తాడు. అననుకూల పరిస్థితుల్లో కూడా లక్ష్యాన్ని మరవకుండా జీవించటం అనేటటువంటిది మన ఉద్దేశం. ఈ ఉద్దేశంలో మహాలక్ష్మి అనేటటువంటి ప్రాకృతిక శక్తి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఉద్దేశం అర్థమైంది కదా మీకు. నేను చెప్తున్నది హౌ టు లివ్, జీవించటం ఎలా, అది మనం నేర్చుకోవాల్సింది. ఇక్కడ అడుక్కోవడం కాదు భగవంతుడిని నా కష్టాలు తీర్చేయని. నాకు తెలిసి ఏ ఋషి కానీ ఏ భక్తుడు కానీ భగవంతుడిని నాకు ఈ కష్టాలు తీసేయండి అనలే. ఆ కష్టాలను ఉపయోగించుకున్నాడు. భావం అర్థమవుతోందా మీకు? ఈ మహాలక్ష్మి సాధనకి లక్ష్మీ సాధనకి తేడా అర్థం చేసుకోండి మీరు. విష్ణువు మహావిష్ణువు, లక్ష్మి మహాలక్ష్మి, సరస్వతి మహాసరస్వతి, కాళి మహాకాళి. ఈ పదాలకి తేడా చాలా మందికి తెలియదు. చాలా మందికి మనం చేస్తున్నటువంటి సాధన మహాలక్ష్మి సాధనం, లక్ష్మీ సాధనం, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటో తెలియదు. వ్యక్తిగతంగా నేను నా కుటుంబానికి మాత్రమే ఉపయోగించుకుంటే అది లక్ష్మి, సమాజానికి ప్రపంచానికి కూడా ఉపయోగపడేటటువంటి శక్తిని మహాలక్ష్మి అంటారు. రెండు ఒకటే శక్తి. తనకి తన కుటుంబానికి మాత్రమే వర్తిస్తే లక్ష్మి, సమాజానికి ప్రపంచానికి ఉపయోగపడితే మహాలక్ష్మి. ఈ మహాలక్ష్మి సాధనలో నాలుగు ముఖ్యమైనటువంటి ఆయుధాలు మీరు ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. మహాలక్ష్మికైనా విష్ణువుకైనా నాలుగు ఆయుధాలు ఉంటాయి తెలుసు కదా. నాలుగు ఆయుధాలు ఏంటో, విష్ణువుకి శంఖం, చక్రం, గద, పద్మం. తమాషా ఏంటి అంటే మనం ఆ ఫోటోల్ని చూస్తాం. ఆ ఫోటో ఉందా మరి చూపించబోతే తీసి. ఈ ఆయుధాల గురించి మెడలో స్టెథోస్కోప్ ఉంటే అతన్ని ఏమంటాం మనం? డాక్టర్ అంటాం. అది అతని యొక్క ఆయుధం కదా. చేతిలో 47 రైఫిల్ ఏదో ఉందనుకోండి, ఏమంటాం అతన్ని? మిలిటరీ వాడను, పోలీస్ వాడను అంటే. మహాలక్ష్మి యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ నాలుగు ఆయుధాలని మనం ఉపయోగించుకోలేకపోతే మహాలక్ష్మి మన దగ్గర ఉండదు. ఆయుధాలు ఇవి. విదేశాల నుంచి చాలా గొప్ప సర్జన్ని, బ్రెయిన్ సర్జన్ని తీసుకొచ్చాం. వాడు ప్రపంచంలో అంతకంటే గొప్ప బ్రెయిన్ సర్జన్ ఎవడు లేడు. మన వాళ్ళు ఎవరికో ఆపరేషన్ అవసరమైనప్పుడు అతన్ని పిలిపించాం. కానీ అతనికి ఆపరేషన్ థియేటర్ ఇవ్వలేదనుకోండి, వాళ్ళకి చూపించాలి. ఎలా చూపిస్తాం? చూసుకోండి. ఇచ్చా ఉన్నా ఈ కాపీ అందరి దగ్గర?
దీక్ష ఇచ్చేటప్పుడు
ముందు ఇవ్వాలి కదా. దీక్ష ఇచ్చేటప్పుడు ఇస్తే ముందు ఇచ్చేసేందు. ఈ మహాలక్ష్మి సాధనలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది మీ దగ్గర ఉంటే, మహాలక్ష్మి మీ దగ్గర ఉన్నట్టే ఉపయోగించుకోవటం నేర్చుకుంటే. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఏంటి అంటే అష్టసిద్ధి నవ నిధులను ఎలా పొందాలి. ప్రపంచంలో నాకు తెలిసే మొట్టమొదటిసారి హిమాలయాలలో తప్ప దీని గురించి ఎక్కడ ఎవడో మాట్లాడు. ఇంకేంటే అది కొంచెం ఎక్కువ ఫలితాన్ని కనుక. కోటి రూపాయలు ఇంట్లో ఉంటే మీకు నిద్ర పడుతుందా? ఎక్కడుంటే నిద్ర పడుతుంది? బ్యాంక్ లాకర్లో ఉంటే నిద్ర పడుతుంది. నీ దగ్గరే ఉందనుకోండి కోటి రూపాయలు, ఇంకా ఆ రోజు నిద్ర పట్టదు మీకు. భావం అర్థమవుతుందా? అంచేత మరి నేను మీకు ఇది ఇస్తున్నాను కనుక ఈ మహాలక్ష్మి దీక్ష. దీక్ష బాగానే ఉంటుంది, కానీ దాని తర్వాత ఆ శక్తిని ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకోగలగాలి. దాన్ని ఉపయోగించుకోవటానికి ఇచ్చేయండి, అమ్మ ఇచ్చేసాక చెప్తాను. అందుకే ఐఎమ్ వెయిటింగ్. ఫోటోలు అందరికీ ఇస్తారని చెప్పి ఆగుతున్నాను నేను. ఈ మహాలక్ష్మి సాధనలో మీకు నాలుగు ఆయుధాలు ఇవ్వబడతాయి. మొట్టమొదటి ఆయుధం ఏంటి అంటే చక్రము. చక్రము అంటే సమయాన్ని ఉపయోగించుకోవటం, కాలచక్రాన్ని ఉపయోగించుకోవటం. మీరందరూ ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో వినండి. ఇది మిగతా దీక్షల్లాగా ఉండదు. ఇది ఇది పనికొచ్చేటటువంటి దీక్ష, ఉపయోగపడేటటువంటి దీక్ష. కేవలం మంత్రజపంతో శక్తులు రావు, మంత్రజపంతో పాటు ఆ అస్త్రాలు కూడా మీకు ఉపయోగించుకోవటం రావాలి, ఆ పనిముట్లు కూడా ఉపయోగించుకోవటం రావాలి. ఇందాక బ్రెయిన్ సర్జన్ గురించి చెప్తున్నాను కదా, వాడు ఎంత గొప్పవాడైనా వాడికి కావలసిన పనిముట్లు వాడికి ఇవ్వకపోతే ఏం చేయగలడు? ఏమీ చేయలేడు ఎంత గొప్పవాడైనా. అలాగే మహాలక్ష్మి సాధనలో మీరు ఈ నాలుగు ఆయుధాలను ఉపయోగించుకోకపోతే మహాలక్ష్మి మీకు పలకదు. అది నేర్చుకోండి దీక్షకి ముందు. దీన్ని పలికిస్తే, ఈ ఆయుధాలను ఉపయోగిస్తే మీ జీవితాలలో ఏం జరుగుతుంది? అష్టసిద్ధులు నవనిధులు మీ జీవితంలో ప్రవేశిస్తాయి. ఎంత పరిమాణంలో? మీరు ఎంత నిష్ఠతో, ఎంత శ్రద్ధతో, ఎంత భక్తితో ఈ సాధన చేస్తారో దాన్ని బట్టి మీకు ఫలితాలు వస్తాయి. అది కూడా గుర్తుంచుకోండి. నేను మినిమం చెప్తాను ఇంత చేస్తే చాలు అని. ఇంత చేస్తే చాలు అన్నారు మాస్టారు. మినిమం అది, మ్యాక్సిమం ఎంత? మీ ఇష్టం. మీరు ఎంత వరకు దాన్ని తీసుకెళ్ళగలరో. ఇచ్చేసారమ్మా అందరికి, ఇంకోటి కూడా తీసుకోండి అమ్మా. ఐదారుగురు డిస్ట్రిబ్యూట్ చేయండి, ఇంకా తీయండి. వీపు పెట్టి నాకు కనిపించింది. మన దగ్గర ఉంది ఇలా మంత్రం ఏది పైన ఫోటో పైన రాసి ఉన్న చదవండి. అష్ట సిద్ధి నవ నిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. మహాలక్ష్మి సాధనాన్ని పేరు పెట్టి మనం అక్కడ రాసింది ఏంటి అంటే గాయత్రి మాత అని. అంటే ఇప్పుడు మనం లక్ష్మీదేవిని ఉపాసన చేస్తున్నట్ట, గాయత్రీదేవిని ఉపాసన చేస్తున్నట్ట అనుమానం వస్తుంది కదా. అష్ట సిద్ధి నవనిధికి దాత సబ్ సమర్థ గాయత్రి మాత. ఇందాక ఆధ్యాత్మిక అంటే ఏం చెప్పాను నేను గట్టిగా చెప్పండి.
జీవించే కళకి సంస్కృతంలో గాయత్రి అంటాం. గయాన్ త్రాయతి ఇది గాయత్రి, ప్రాణాలను రక్షించేది గాయత్రి. ఇంకా గాయత్రి మాత అని అక్కడ పేరు ఉంది, కానీ యాక్చువల్ గా గాయత్రి మాత అంటే అర్థం ఏంటంటే ఏ శక్తి అయితే మిమ్మల్ని బతకనిస్తున్నదో ఆ బతకనిచ్చేటటువంటి శక్తి లేకపోతే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా మిమ్మల్ని రక్షించలేడు. డాక్టర్లు కూడా అదే అంటారు కదా, మేము మందులు వేస్తాము, కొందరు బతుకుతారు కొందరు బతకరు. కారణం ఏంటి? గాయత్రి అంటే ఆ వ్యక్తిలో జీవించటానికి ఎంత పట్టుదల ఉన్నది, దాన్ని బట్టి వాడి జీవిత విధానం ఆధారపడుతుంది. కనుక ఇక్కడ గాయత్రి మాత అనేటటువంటి మాట దేనికి చెప్తున్నాం మనం? బతకటానికి మీలో ఉన్నటువంటి పొటెన్షియల్ సామర్థ్యము, ఈ సామర్థ్యం గురించి రెండు మూడు మాటలు చెప్తాను నేను. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నప్పుడు పిఎస్సీ క్లాసుల్లో, మీరు ఫస్ట్ బిఎస్సీ క్లాసులో నేను తీసుకుంటున్నప్పుడు వాడిని అడుగుతూ ఉండేవాడిని, ఎందుకయ్యా మీరు జాయిన్ అయ్యారు? అందరూ నాకు చెప్పేది ఏంటంటే మెడికల్లో సీటు రాలేదు కనుక. వాళ్ళకి బిఎస్సీ చదవాలని నేను జాయిన్ అవ్వలే వాళ్ళు. దేనికోసం జాయిన్ అయ్యారు? మెడికల్లో సీటు రాలేదు. జీవించే కళ అర్థమైందా మీకు? ఉన్నట్ట లేనట్ట? బతకాలని లేదు, గాలివాటంగా బతుకుతున్నాం. ఈనాడు మనము మన పిల్లలు ఎలా బతుకుతున్నాం అంటే లక్ష్యం వైపు వెళ్ళటానికి బతకటం లేదు. ఏది లభిస్తే అది ఓకే, ట్రై చేద్దాం, ప్రయత్నించి చూద్దాం. ఇప్పుడు మీరందరూ కూడా ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం మనం. మీరు మీ కుడి చేయిని పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. మీరు నేనేమన్నాను? ప్రయత్నించమన్నా, ఎత్తమన్నానా? ఎత్తడం లేదు కదా. మీరేం చేశారు? ప్రయత్నానికి చేయటానికి తేడా అర్థమైందా మీకు? ప్రయత్నిస్తే చేయలేరు, ప్రయత్నిస్తూ ఉంటారంతే. ఆ తేడా మీకు అర్థం అవుతానే ప్రయత్నిస్తానంటారు. ప్రయత్నిస్తానంటేనే అర్థం ఏంటంటే నేను చేయను అని అర్థం. అది చాలా స్పష్టంగా ఈ ఉదాహరణతో గుర్తుంచుకోండి. కానీ ఇది ప్రయత్నానికి, ఆ పని జరగటానికి తేడా ఎక్కడొచ్చిందో తెలుసా? మీ శరీరంలో ఒక చక్రము యాక్టివేట్ అయింది. మన ఇంగ్లీష్ భాషలో ఎఫరెంట్ ఇఫరెంట్ నెల్జ్ అంటాం, సంస్కృత భాషలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటాం. నా నోటి నుంచి ఒక వాక్కు వచ్చింది, మీరు కుడి చేయి పైకెత్తండి అని. అది మీ జ్ఞానేంద్రియం పట్టుకుంది, మీ చెవి వింది, హాఫ్ సైకిల్. దాని తర్వాత ఏమైంది? మీ బ్రెయిన్ లో కుడి చేయి పైకెత్తాలి అనేటటువంటి నెర్వ్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు కానీ మీరు చేయి పైకి ఎత్తలేరు. అంటే ఏం జరుగుతుంది? అక్కడ ఒక చక్రము జరుగుతుంది. అది ఆ చక్రము అమ్మ చేతిలో ఉన్నటువంటి, అమ్మ యొక్క కుడి చేతిలో పైన ఉన్నటువంటి ఈ చక్రాన్ని చూసుకోండి. మీరు ఏ పని చేసినా కూడా ఒక చక్రీయ క్రమం ఉంటేనే జరుగుతుంది. ఏ శక్తి అయినా, ఇప్పుడు కరెంట్ ఇక్కడ వెలుగుతోంది, సైకిలే అది. కరెంట్ ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది, శ్రీశైలం భవన్ దగ్గర నుంచో అలా స్టెప్ డౌన్ అవుతూ 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 వచ్చి ఇక్కడికి మీ రెండు పాయింట్స్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇందులోకి వచ్చి ఇందులోంచి మళ్ళీ చక్రీయ క్రమంలో మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడికి. ఈ చక్రం ఎక్కడ బ్రేక్ అయినా మీ కరెంట్ ఉండదు. భావం అర్థమవుతుంది కదా? ఈ చక్రాన్ని పట్టుకునేటటువంటి శక్తి ప్రకృతిలో. మీకు ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు మీ దగ్గరికే వస్తుంది. మీరు ఏమీ ప్రయత్నం చేయక్కర్లేదు. ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ఇందాక చెప్పాను కదా, ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? ప్రయత్నం చేస్తూ ఉంటారంటే ఏం జరగదు. భావం అర్థమవుతుందా మీకు? ఆ క్వాలిటీ అర్థం చేసుకోండి. మరి మీకు మీకు కావలసినటువంటి వనరులు కానీ, మీకు కావలసినటువంటి సిద్ధులు కానీ, మీకు కావలసినటువంటి నిధులు కానీ రావాలి అంటే మీరేం చేయాలంటే కూర్చొని ఉండాలంటే ఇంకేమి చేయక్కర్లే. చాలా విచిత్రంగా ఉంటుంది మీకు. కానీ ఒక కుర్రవాడు డాక్టర్ అవ్వాలి అంటే కాలేజీకి వెళ్ళి ఏం చేస్తాడు? గబగబ గబగబ తిరిగేస్తాడు, నేను డాక్టర్ని అవ్వాలి, నేను డాక్టర్ని అవ్వాలి. లేకపోతే ఒక చోట కూర్చుంటాడా? క్లాసులో ఒక చోట కూర్చుంటాడు. కూర్చొని ఏం చేస్తాడు? వింటాడు. 5 సంవత్సరాల పాటు పొద్దున్న సాయంత్రం కంటిన్యూస్ గా విషయాన్ని వింటూ ఉంటే చివరికి ఏమైపోతున్నాడు వాడు? డాక్టర్ అయిపోతున్నాడు. కెమిస్ట్రీ వింటూ ఉంటే, వింటూ ఉంటే, పాయింట్ అర్థమైందా? ఉత్తిన కూర్చుంటే అవడు, ఆ కూర్చునే దాంట్లో ఒక భావానికి సంబంధించినటువంటి మానసిక స్థితిలో కూర్చుంటాడు. దానికి కావలసినటువంటి మాటలను, దానికి కావలసినటువంటి విద్యను నేర్చుకుంటూ ఉంటాడు. ఈ అమ్మవారి చేతిలో దాని తర్వాత ఇక్కడ ఎడం చేతిలో ఏముందో కనిపిస్తుందా మీకు? పద్మం ఉంది. ఆవిడ కూర్చున్నది దేని మీద? కూర్చున్న దాన్ని ఏమంటారు? ఆసనం అంటారు. అంటే ఆవిడ ఏ ఆసనంలో కూర్చుంది? పద్మాసనంలో కూర్చుంది. అంతేత మహాలక్ష్మి పొందాలంటే మనం ఏ ఆసనంలో కూర్చోవాలి? నేను పద్మాసనంలో కూర్చోను, మీరు నాకు కాస్త అడ్జస్ట్మెంట్ ఇవ్వండి. ప్రకృతిలోనూ అడ్జస్ట్మెంట్ నేను సాధించాలంటే దాన్ని అంతేత ఇప్పుడు ఏం చేయాలి? పద్మాసనం వేయడానికి ప్రయత్నిస్తారా, కూర్చుంటారా? ఏం చేస్తారు? ప్రయత్నించకండి, కూర్చోండి. కుదరకపోతే ట్రై చేయండి. కానీ ఈ ట్రయింగ్ ఇందాక చెప్పిన ప్రయత్నం కాదు. శరీరాన్ని కూడా కలుపుతారు. ఇంకేత ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, 400 సంవత్సరాల వరకు మీ కుటుంబంలో 4-5 తరాల వరకు మహాలక్ష్మి ఉండాలి అంటే మీరు కష్టపడకుండా ఏమి ఉండదు. ఇంకేత పద్మాసనంలో కూర్చోండి. మమ్మల్ని చెప్తారు కానీ మీరు కూర్చోరా అంచేత మరి నేను కూర్చోవలసిందేగా. అంచేత మొదటి దీక్ష ఏంటి అంటే పద్మాసనంలో కూర్చోటం నేర్చుకోండి. నడుము నిటారుగా ఉంచుకోండి. తపస్సు చేస్తున్నప్పుడు అనేక మంది ఋషులు, అనేక మంది మహానుభావులు తపస్సు చేశారు. ఈ తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళు చేసేటటువంటి అతి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కదలకుండా కూర్చోవడం. రావణాసురుడు వాళ్ళు తపస్సు చేశారని వింటాం కదా. ఏం చేశాడు తపస్సు చేయడానికి? చెట్టు కింద వెళ్ళాడు, కూర్చుండిపోయాడు, ఎక్కడికి వెళ్ళలే. తను ఏ శక్తిని పొందాలనుకున్నాడు ఆ శక్తి అతని దగ్గరికి వచ్చి అతనికి ఆ శక్తులు ఇచ్చింది. అవునా కాదా? అర్థమవుతుందా మీకు అందరికీ? మీరు తపస్సు ద్వారా శక్తి పొందటానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు మీ ఇళ్లలోనే కూర్చుని ఈ శక్తిని పొందవచ్చు. కానీ కండిషన్స్ మనం ఈ ఒకసారి ఏమంటారు దాన్ని కన్సెషన్స్ ఇవ్వటం మొదలెడితే చివరికి ఇప్పుడు ఎంతవరకు వచ్చేసామంటే ఏ ఒక్కడు కూడా పద్మాసనంలో కూర్చోనంటాడు. కూర్చోవాలి. నేను మీకు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటంటే రెగ్యులర్గా మీరు పొద్దున్న సాయంత్రం దీన్ని ప్రాక్టీస్ చేస్తే 20 రోజుల్లో 21 రోజుల్లో ఖచ్చితంగా మీరు పద్మాసనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా వేయగలరు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా అంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా. ఈ ఆదివారం కాక పై ఆదివారం, ఆ కిందట ఆదివారము పేపర్లో ఒకడు వేశాడు అది, ద మిరకిల్ ఇన్ మై లైఫ్ అని. యాంకిల్ ఇంజరీ అయ్యి విరిగిపోయింది. చాలా మంది డాక్టర్ని చుట్టూ తిరిగేట ఆ వాపు పోలేదు. ఇంకా డాక్టర్లు ఏమన్నారంటే, బాబు అంతే అది, ఆ కాలు వాడబాక నువ్వు, అది అంతే అది, నువ్వు నడిచావంటే ఇంతలా వాడిపోతుంది. సరే, చాలా అవస్థపడ్డాను నేను. తర్వాత యోగా టీచర్ దగ్గరికి వెళ్తే పద్మాసనంలో కూర్చో అన్నాడు. నాకు నవ్వు వచ్చింది. కాదు కలపదు మొదలు అని డాక్టర్లు అంటే నువ్వు పద్మాసనం వేయమంటే అట్ట అని. కానీ 3 నెలలు నేను వేశాను, ఇప్పుడు నేను పరిగెట్టగలుగుతున్నాను అని రాశాడు. దాన్ని మీరు మిరకలు అంటారు అనరో నాకు తెలీదు, నాకు మాత్రం నా జీవితంలో అది చాలా పెద్ద చమత్కారము. అసంభవము, నువ్వు ఇంకా నీ కాలిని మడవలేవు అన్నటువంటి నేను చేయగలిగాను. మరి మనకి అలాంటి ప్రమాదం ఏం లేదు, బాగానే ఉన్నాయి మన కాళ్ళు. మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మాస్టారు, మోకాళ్ళ నొప్పులు పోతాయి. ఒక రోజులో పోవు ఇవంతా, ఒక రోజు 2 రోజుల్లో పోయేవేం కావు ఇవి. ప్లస్ మీకు నిరంతరము కూడా పొద్దున్న సాయంత్రం మీరు ఈ ఆసనంలో కూర్చోవాలి. స్ట్రైట్ గా కూర్చోండి. పారాలిసిస్ అలెగ్జాండర్ అనేటటువంటి ఆస్ట్రేలియాలో షేక్స్పియర్ నాటకాలు వేసేటటువంటి ఒక వ్యక్తికి పారాలిసిస్ వచ్చింది, థ్రోట్ పారాలిసిస్. నాటకాలు వేసేవాడు. అందులో ఒక 100 సంవత్సరాల కిందట మాట చెప్తున్నాను నేను, అప్పుడు ఇంత మైక్ ఫెక్ట్స్ అవి ఏం లేవు. అంచేత బాగా ఖణీగా గొంతుకు ఉన్న వాళ్ళకే డ్రామాలో యాక్ట్ వేసేటటువంటి, యాక్షన్ చేసేటటువంటి ఛాన్స్ వచ్చేది. అతనికి అది తప్ప ఇంకేమీ రాదు. థ్రోట్ పారాలిసిస్ వచ్చిందంటే అతని జీవితం అయిపోయినట్టే కదా. చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, చాలా ఫేమస్ అతను. అంచేత అమెరికాలో అక్కడ ఇక్కడ కూడా తిరిగాడు, ఎక్కడా కూడా దానికి లాభం దొరకలే. గొంతుకు అలాగే ఉంది. ఒకరోజు అతను గడ్డం గీసుకుంటున్నాడు. గడ్డం గీసుకుంటూ ఉంటే సడన్ గా గొంతుక కదిలింది అతనికి, మండిపోయింది. గడ్డం గీసుకుంటున్నాడు, గొంతుకులోంచి మాటలు వచ్చాయి. తర్వాత మళ్ళా ఎలా వచ్చాయనుకుంటే మళ్ళా పారలైజర్ స్టేట్కి వెళ్ళిపోయింది. కానీ మాట్లాడగలను అని అతనికి అర్థమైంది. ఇంకా దాని మీద తను ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. చేసిన తర్వాత అలెగ్జాండర్ టెక్నిక్ అని హాలీవుడ్ యాక్టర్స్కి ఆ టెక్నిక్ నేర్పుతున్నాడు. ఇప్పుడు అతని కొడుకున్నాడు, అతను లేడు. అలెగ్జాండర్ టెక్నిక్ అని నేర్పుతున్నాడు. ఆ టెక్నిక్ నేర్పటానికి 1 నెల రోజులు తీసుకుంటాడు అతను. 4 రోజుల్లో నేర్పిస్తాడు ఆ టెక్నిక్. రోజుకి 1 గంట మాత్రమే నేర్పుతాడు. గంటకి $500 తీసుకుంటాడు. ఇస్తున్నారు రాజీవ్ గాంధీ, నరసింహారావు గారు, మన ప్రైమ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్స్ కాక ముందు వాళ్ళ వీడియో టేప్స్ చూడండి మీరు. ప్రైమ్ మినిస్టర్ అయ్యాక వాళ్ళ వీడియో టేప్స్ చూడండి. మీకు తెలుస్తున్న అలెగ్జాండర్ టెక్నిక్ అంటే ఏమిటో. 24 అవర్స్ అది ప్రాక్టీస్ చేసే కళ అది. ఇంతకీ అలెగ్జాండర్ టెక్నిక్ అంటే ఏంటో తెలుసా? మరి మీరు గంటకి $500 అక్కడ, మరి నేను ఇప్పుడు మీకు చెప్పాలి అది. మీరెంత ఇస్తారు? ఉత్తినే చెప్తే నేర్చుకుంటామండి, కానీ చెయ్యం, వింటాం, ఇంకోళ్ళకి చెప్తాం, ఏమో మీ ఇష్టం. కానీ వ్యాసుడు ఫ్రీగా దాన్ని చెప్పినప్పుడు, శ్రీకృష్ణుడు ఆ టెక్నిక్ని ఫ్రీగా చెప్పినప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? సమం కాయ శిరోగ్రీవం ధారయన్ మచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం సోం దిశ్చ నవలోక. ఇదే అలెగ్జాండర్ టెక్నిక్. స్ట్రైట్ గా కూర్చుని అటు ఇటు వెళ్లకుండా శ్వాసని గమనిస్తూ ఉంటే మీ శరీరంలో ఉన్నటువంటి చక్రాలు కదలటం మొదలెడతాయి. మీరేం కదపక్కర్లే, కుండలిని జాగరణ దానికి మేమేం చేయాలి అని అడుగుతారు. రోడ మహర్షి చెప్పిన జవాబు 100% కరెక్ట్. మీరేమీ చేయకుండా ఊరికే ఉండబ్బా అన్నాడు. అంతా అదే అవుతుందయ్యా బాబు. నువ్వు బతకటానికి ఊపిరి పీల్చుకోవటానికి నువ్వేం చేస్తున్నావు? ఏం ప్రయత్నం చేస్తున్నావు? నువ్వు ప్రయత్నం చేస్తే ఊపిరి ఆగుతుంది. నువ్వు ప్రయత్నం చేసి ఏం చేయగలవు అంటే నీ ఊపిరిని బిగబట్టగలవు అంతే, అంతే కదా. లేకపోతే ఏమైంది, ఊపిరి లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకి వస్తూ ఉంటుంది. ఈ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వచ్చేటటువంటిది కూడా ఒక చక్రమే, దాన్ని రెస్పిరేషన్ సైకిల్ అంటాం. ప్రకృతిలో ప్రతిది కూడా ఒక చక్రమే. ఆ చక్రాన్ని మీరు పద్మాసనంలో వేసుకుని కనుక కూర్చుంటే ఆ చక్రాన్ని మీరు పట్టుకోగలుగుతారు. పాయింట్ అర్థమైందా? పద్మం ఏం చెప్తోంది? పద్మాసనంలో కూర్చోండి. ఈ మహాలక్ష్మి సాధనలో మీ కోరికలు తీర్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి టెక్నిక్ చెప్తున్నాను నేను, గ్యారంటీ ఇస్తున్నాను నేను. మీరు ఏమి కోరుకున్నా అది జరిగిపోతుంది. ఏదైనా కళ్ళకిందురుగా సముద్రంలో ఓ బంగారు మేడలో నేను ఉండాలి. ఎలా ఉంటుంది ఆ మేడ? సముద్రంలో బంగారంతో తయారు చేయబడి ఉండాలి. అది ఎలా ఉండాలి? మళ్ళా కళ్ళకిందురుగా ఉండాలి. అలాంటి మేడలో నేను ఉండాలని నువ్వు కోరుకో, గ్యారంటీగా నీకు వస్తుంది. అసంభవం కాదు అది, నువ్వు అసంభవం చేసుకుంటావు. ఎక్కడొస్తుంది లేదు. అలాంటిది మా అమ్మాయికి పెళ్లి కావటం లేదు, నాకు మంచి ఉద్యోగం రావటం లేదు, నా ఆరోగ్యం బాగుపడటం లేదు, చిన్న చిన్నవి అంతా కూడా. ఎవరికి చిన్న చిన్నవి? మహాలక్ష్మికి, మనకి పెద్దవే. ఇలా కూర్చోండి, ఇలా పెట్టుకుని కూర్చున్నాక మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక, అమ్మాయికి పెళ్లి కావాలి, పెళ్లి పెళ్లి అంటే మహాలక్ష్మికి అర్థమైపోతుంది ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మళ్ళా చెప్పక్కర్లే. ఉద్యోగం, సింగిల్ లెవర్స్, అర్థమైందా చెప్పింది? అది మీరు అనుకుని పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు మీరు కూర్చుంటే మీ కోరికలు తీరిపోతాయి. డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది డిజైర్, మీ కోరిక యొక్క తీవ్రత బట్టి ఫలితాలు ఉంటాయి. నేను అదే చెప్పిన మాట మీరు అర్థం చేసుకోండి. తీవ్రత, మీకు నిజంగా అది కావాలా అక్కర్లేదా? ట్రై చేద్దాం, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అదృష్టం బాగుంటే వస్తుంది. అది తీవ్రత కాదు. తీవ్రత అంటే ఏంటి? నువ్వు కనిపిస్తావా, చస్తావా? తపస్సు అంటే అది. కూర్చున్నాడు ఇలాగా, ఇంకా దేవుడు తన ఆరాధ్య దైవం ఎప్పటి వరకు కనిపించదు అంతవరకు ఇలా కూర్చునే ఉంటాడు. కానీ ఒక్కళ్ళు కూడా నన్ను అడిగి, మరి మాస్టర్ కూర్చున్నప్పుడు మేము భోజనం చేయాలా అక్కర్లేదా, స్నానం చేయాలా అక్కర్లేదా అని అడగలేదు అవుడు. ఎందుకంటే అసలు ఎవడైనా కూర్చుంటే కదా ఈ అనుమానాలు రావటానికి. ఎవడైనా కూర్చోవడానికి ప్రయత్నిస్తే నన్ను అడిగి ఉండేవాడు, మాస్టర్ ఏం చేయాలి అని, తపస్సు ఎలా చేశారండి అని. ఆహారం తీసుకుంటారు వాళ్ళు, నిత్యకర్మలకి టైం ఇస్తారు, రిలాక్సేషన్కి టైం ఇస్తారు, 3-3 అవర్స్ సిట్టింగ్ లో కూర్చుంటారు. ఇప్పుడు కూడా సాధన చేసేటటువంటి అత్యుత్తమ స్థాయి సాధకులు 3 గంటలు మళ్ళీ 1 అవర్ గ్యాప్, 3 గంటలు మళ్ళీ 1 అవర్ గ్యాప్, 3 గంటలు మళ్ళీ 1 అవర్ గ్యాప్, 3 గంటలు ఇట్ కంటిన్యూస్. అంచేత నిజంగా తీవ్రంగా మేము సెలవు పెట్టి పని చేసేస్తాం అంటే 24 గంటలు మీరు ఇలా కూర్చోక్కర్లేదు. ఎంతసేపు కూర్చోవాలి? 3 అవర్స్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువద్దు. ఏంటి ఆ సాధన గురించి చెప్తున్నాను. అయితే మాస్టర్ మమ్మల్ని రోజు 3 గంటలు పొద్దున్న 3 గంటలు సాయంత్రం కూర్చోమంటారా? పొద్దున్న 20 నిమిషాలు సాయంత్రం 20 నిమిషాలు. ఈ పొజిషన్ చూసుకోండి, ఇది కరెక్ట్ గా ఉండాలి. ఇంక ఇలా కూర్చొని మనం ఇలా మాట్లాడుకుంటున్నా మహాలక్ష్మి సాధన జరిగిపోతూ ఉంటుంది. ఏ ఆయుధాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు మీరు ఇలా కూర్చుంటే? పద్మాసనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఆవిడ యొక్క ఎడం చేతిలో ఉన్నటువంటి పద్మాన్ని ఉపయోగించుకుంటున్నారు మీరు. అదే అర్థం చేసుకోండి, ఇది ఆయుధం. ఇది ఏ ఆయుధం? దేహో దేవాలయ ప్రోక్త. ఈ దేహాన్ని ఆయుధంగా మనం ఉపయోగించుకుని ఈ శక్తులన్నీ సంపాదించుకోబోతున్నాం. 2 ఆయుధాలు అర్థమయ్యాయి మీకు. ఒకటి పద్మాసనము, పద్మము. 2వది చక్రము. చక్రం అంటే ఏంటి? రెగ్యులర్ గా చేయటం. కాలచక్రం అంటాం కదా, సూర్యుడు ఎలాగవుతే పొద్దున్న ఉదయించి సాయంత్రం అస్తమిస్తాడు, చంద్రుడు ఎలాగవుతే, నక్షత్రాలు ఎలాగవుతే, వాయువు ఎలాగవుతే, మన బ్లడ్ సర్క్యులేషన్ ఎలాగవుతే, మన దృష్టి ఎలాగవుతే ఒక చక్రీయ క్రమంలో ఉన్నాయో ఈ మహాలక్ష్మి సాధన కూడా మీరు ఒక చక్రీయ క్రమంలో చేసుకోవాలి. ఈ మహాలక్ష్మి సాధనకి రెండు మంత్రాలు ఉన్నాయి, మీరు ఏ దీక్ష తీసుకుంటున్నారో మీరు నిర్ణయించుకోండి. ఒకటేంటి అంటే నవంబర్ 25 వరకు మాత్రమే చేసేటటువంటి మంత్రము, దాని తర్వాత ఆ మంత్రాన్ని మీరు చేయక్కర్లే. అందుకు ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం. ఆదివారం అమావాస్య, 9 గ్రహాలు కూడా ఇవాళ ఏ పొజిషన్ లో ఇప్పుడున్నాయో మళ్ళీ ఈ పొజిషన్ లోకి, ఈ చక్రము మళ్ళీ 400 సంవత్సరాల వరకు కానీ రాదు. అంతేత ఇప్పుడు మీరు చేసిన ఎఫెక్ట్ మీ జీవితంలో ఎంతవరకు ఉంటుంది? అందువల్ల చెప్తున్నాను తరతరాలు కూడా మీకు మహాలక్ష్మి ఉంటుంది అని. సింపుల్ లాజిక్ అది. అందుకని ఈ టైంలో చేస్తున్నాము. దానికి ఒక మంత్రం ఉంది, ఆ మంత్రం నాతో చెప్పేయండి, అందరూ చెప్పేయండి. చేస్తామా చేయమా మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే నాకు మా గురుదేవులకి ఉన్నటువంటి రోజు ఏంటంటే అసలు ఏది దాచుకోవద్దు అన్నాడు ఆయన. దాచుకోవటం వల్ల భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి అనేక రహస్యాలు కాలగర్భంలో కలిసిపోయి చెప్పేసేయండి అందరికీ. చెప్పేశాక ఎవరు చేస్తారో వాళ్ళు ఇష్టం. ఇంకేత దీక్షగా కళ్ళు మూసుకుని నాతో పాటు ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేయండి. స్ట్రైట్ గా కూర్చోండి, మీరు లేచిపోతున్నారా గాలిలోకి అనేటట్టు కూర్చోండి. కానీ కాలికి చాలా ఇబ్బందిగా ఉంటే మామూలుగా కూర్చోండి. ఇంతేంటి మనస్సు మంత్రం మీద ఉండాలి. ఇప్పుడు 3 సార్లు ఓంకారము. చెప్తాను, దాన్ని అలాగే ఉచ్చరించండి. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం శ్రీం శ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. దీనిని మన శాస్త్రాలలో లక్ష్మీ గణపతి మంత్రం అంటాం. చాలా మందికి తెలియని విషయం ఒకటి ఏంటి అంటే గణపతికి అగ్రపూజ లభించాలి అని ఆర్డర్ వేసి దానిని ఇంప్లిమెంట్ చేసినటువంటి శక్తి మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవి గణపతికి ఆ శక్తి ఇచ్చింది, గణానికి అధిపతిగా ఉండేటటువంటి శక్తి. అదే మనకి ఇప్పుడు కావాలి. గణాలు అంటే మనుషులనే కాదు, దేవతా గణాలను కూడా మీరు ఈ మంత్రంతో వశం చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ఒకటి గుర్తుంచుకోండి, మీ యొక్క సిన్సియారిటీ తప్ప మంత్రంలో పెద్ద గొప్ప ఏమీ లేదు. చాలా గొప్ప మంత్రము కూడా మనం సిన్సియర్ గా లేకపోతే పనిచేయదు. సిన్సియర్ గా ఉంటే ఏదైనా మంత్రంగా పనిచేస్తుంది. అందుకే మన వేదాల్లో ఏం చెప్తారంటే మంత్రము కానటువంటి అక్షరం అసలు లేనే లేదు అన్నాడు. ప్రతిదీ మంత్రమే మీరు ఉపయోగించుకోగలిగితే. ఈ మంత్రాన్ని మీరు రోజుకి 108 సార్లు చొప్పున నవంబర్ 25వ తారీఖు వరకు చేసుకోవాలి. గ్యాప్ రాకూడదు. మీరు ఎక్కడున్నా సరే, ఏ ఊళ్ళో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఇలాంటి పరిస్థితుల్లో చేసుకోవచ్చా చేసుకోకూడదా, సూతకాలు అవి వస్తూ ఉంటాయి, అప్పుడు కూడా చేసుకోవాలి. అది అర్థం చేసుకోండి. స్త్రీలకి సాధారణంగా అనుమానం వస్తూ ఉంటుంది, మేము కొన్ని రోజులు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. ఖచ్చితంగా చేసుకోవచ్చు. సైక్లిక్ ప్రాసెస్, ప్రతిరోజు కంటిన్యూ అవుతుంది. నువ్వు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే ఈ మంత్రం చేసుకోవచ్చు, అది రూల్ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు చేసుకోకూడదు, మీ ఊపిరి ఆగిపోతే. మీ ఊపిరి ఆగిపోయాక మీరు చేసుకోమన్నా చేసుకోలేరు కదా. అంచేత మంత్రాలకి ఇదివరకు పండితులు ఇదివరకు శాస్త్రాలు చెప్పిన అంశాలన్నీ మర్చిపోండి. ప్రతిరోజు ఒకే టైంకి పద్మాసనంలో కూర్చొని చేసుకోగలిగితే చాలా మంచిది. పద్మాసనంలో కూర్చోలేం మాస్టారు, కనీసం 3 నిమిషాలు 4 నిమిషాలు కూర్చోండి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది అలవాటైపోతుంది మీకు. రూల్స్ అర్థమయ్యాయి కదా. ద మెయిన్ రూల్ ఏంటి అంటే ఈ మహాలక్ష్మి సాధనలో ఈ మంత్రాన్ని మీరు రోజుకి ఎన్నిసార్లు చేసుకోవాలి. మేము 108 కంటే ఎక్కువ సార్లు చేస్తాం మాస్టారు అంటే వద్దంటానా? మీరు చేయరు, అది వేరే విషయం. మాస్టారే చెప్పారు రోజుకి 108 సార్లు కంటే అక్కర్లేదుట. అక్కర్లేదుట అంటే నా ఉద్దేశం ఏంటంటే అంతకంటే తక్కువ చేస్తే మీకు రిజల్ట్స్ రావు, కానీ అంతకంటే ఎక్కువ అతిగా మాత్రం చేయకండి. మీ శరీరాన్ని, మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకుని అంతకంటే ఎక్కువ 3 మాలలు కానీ 5 మాలలు కానీ 10 మాలలు కానీ మీరు చేసుకోదలుచుకుంటే హాయిగా చేసుకోండి. అధికస్య అధికం ఫలం. మహాలక్ష్మి సాధన కూడా అబ్బా 108 ఎప్పుడవుతుంది ఎంత, నవంబర్ 25 వరకు అన్నాళ్ళ. ఇవాళ ఒకరోజు చేసుకుంటే మాకు 5 తరాలకి మహాలక్ష్మి వచ్చేయాలి. రాదు, మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా కష్టపడాలమ్మా. మనము ప్రయత్నించకుండా, మన వైపు నుంచి ఎఫర్ట్ లేకుండా ఫలితాలు ఉండవు. మొదటి నియమం అర్థమైందా అందరికీ? ఏంటి మొదటి నియమం గట్టిగా చెప్పండి. నేను ప్రతిరోజు ఈ లక్ష్మీ గణపతి మంత్రాన్ని 108 సార్లు తక్కువ కాకుండా చేసుకుంటాను. ఇందుకైనా మంచిదా బాటదా, రాత్రి 108 సార్లు నేను దీక్ష తీసుకున్నాను మాస్టర్, ఇప్పుడు ఎక్కువ ఎలా చేస్తాను? మీరు ఎన్ని రకాల వేషాలు వేస్తారో తప్పించుకోవడానికి. టీచర్ని కదా నాకు తెలిసి ఎలా తప్పించుకుంటారో ఒప్పుకోను. అంతేత మినిమం 2 రూలు మీ ఇష్టం. అది రోజుకి 2 సార్లు మీరు దీపాన్ని వెలిగిస్తారా, ఒకసారి వెలిగిస్తారా? మంచిది, చల్లగా కావాలి. ఫస్ట్ రూల్ అర్థమైంది కదా. ఏంటి ఫస్ట్ రూల్? ఏంటి ఫస్ట్ రూల్? ఇది ఆహా, ఫస్ట్ రూల్ పద్మాసనంలో కూర్చుంటా. ఎప్పుడు కూర్చుంటారు పద్మాసనంలో? జపం చేస్తున్నప్పుడన్నా, మిగతా టైం అప్పుడు కూడా కూర్చోవచ్చా? అంటే సాధ్యమైనంత వరకు నేల మీద. లేకపోతే సోఫా ఉంటే పద్మాసనం వేసుకోవటానికి తగినంత సోఫాలు ఈనాడు ఉంటున్నాయి, ఎవరు ఏం అనుకోరు. హోటల్కి వెళ్ళినా మీరు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు మీరు పద్మాసనంలో కూర్చుని ఇలా కూర్చున్నా అనుకోండి, గ్యారంటీగా అందరూ మిమ్మల్ని చూస్తారు. ముందు అందరూ అంతే కదా, నన్ను గమనించటం లేదని కదా అనుకుంటారు. ట్రై చేయండి అమ్మా. అది ఈ ఆసనాలలో మ్యాజిక్లు ఉన్నాయి. అన్ఫార్చునేట్ ఏంటంటే మనం ఈనాడు ఆసనాల్ని రోగ నివారణ టెక్నిక్స్ గా మార్చేసాం, వాటి విలువ నాశనం చేశాం మనం. ఆసనాలు రోగ నివారణ కాదు కనిపెట్టింది. ఋషులకు రోగాలు రావు. ఎవడైనా రోగగ్రస్తుడు వస్తే ఋషి ఏం చేయగలడు అంటే ఆ రోగాన్ని తీసేయగలడు. వాడు ఆసనాలు రోగ నివారణ కనిపెట్టి ఉంటాడా? ఆసనాలు దేనికి కనిపెట్టాడు అంటే ఇలాంటి వాటికి, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను మన వైపు ఆకర్షించుకోవటానికి. సరస్వతీదేవిని మన వైపు ఆకర్షించుకోవాలంటే ఏ ఆసనం వేయాలి? హంసాసనం. వాళ్ళ వాహనాలే ఈ మన కార్తికేయుడు. కార్తికేయుడు అంటే తెలుసా? ఏ ఆసనం వేయాలి? మయూరాసనం వేయాలి. విష్ణువుని ఆకర్షించాలి, గరుడాసనం వేయాలి. అవి అవి వాహనాలుగా చెప్పింది. అంతే తప్ప విష్ణుమూర్తి గరుడి మీద ఎక్కితే ఏమెక్కుతాడు గరుడి మీద? కానీ ఆసనం పాయింట్ అర్థమవుతుందా? అంతేత ఈ మహాలక్ష్మి ఎప్పుడు కూడా పద్మాల మీదే ఉంటుంది. పద్మే పద్మాలే, మహాలక్ష్మి స్తోత్రాలలో పద్మాలు చాలా బాగా వర్తిస్తాం. అంతేత ఈ పద్మాసనాన్ని బాహ్య మధించండి మీరు. అంటే వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అదేంటో కాళ్ళు పైకి మడత పెట్టి కూర్చుంటారు వీళ్ళు అని ప్రజలు అనుకునేటట్టు ప్రవర్తించండి. ప్లస్ మీ బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, వాళ్ళ చేత కూడా పద్మాసనం వేయించండి. దానివల్ల మొదటి లాభం మీకు ఏంటంటే ఇంకా వాళ్ళు రారు. అది పెద్ద లాభం కదా అసలు. అంతేత మొదటిది మీరు చేయవలసినటువంటి దీక్ష ఏంటంటే పద్మాసనంలో స్ట్రైట్ గా కూర్చుంటాను. మంత్ర జపం చేస్తున్నప్పుడు తప్పదు. మంత్ర జపం ఎన్నిసార్లు చేస్తాం? 108 సార్లు చేస్తాం. కొంచెం ఎక్కువ చేస్తాము అని మీకు ఏమైనా ఉందా? చాలు మాస్టారు, దీక్ష ఎప్పుడే తీసేసుకోండి మీరు. మేము 3 మాలలు చేస్తాం, 5 మాలలు చేస్తాం, 10 మాలలు చేస్తాం, మీ ఇష్టం. తింటే నాకు మాట ఇచ్చాక మీకు కొంచెం భయం ఉంటుంది. అంతకంటే ఇంకేలే, మీరు చాలా మంది నన్ను అడుగుతారు మాస్టారు మరి మేము మానేస్తే ఏమవుతుంది అని. ఏమవుతుంది మానేస్తే? సెకండ్ మ్యారేజ్ అంటారు, థర్డ్ మ్యారేజ్. పేరు విన్నారు థర్డ్ మ్యారేజ్. థర్డ్ మ్యారేజ్ అంటే ఉపనయన సంస్కారం. చాలా మంది ఉపనయన సంస్కారం చేశాక దాన్ని ఎందుకు వాడతారు అంటే వీపు గోక్కోవటానికి వాడతారు. లేకపోతే వాళ్ళు ఏంటంటారు, అది తాళాలు పోకుండా వాడతారు. మరి వాడొచ్చా వాడకూడదా? వాడితే ఏమవుతుంది? ఏమవుదు, వాడకూడదు. అంతే, నువ్వు ఇచ్చిన గౌరవాన్ని బట్టి. పాయింట్ అర్థమవుతుందా? దానికి 50,000 60,000 బంధువుల్ని మిత్రుల్ని అందరినీ కలిపి మీరు పిలిచి ఉపనయన సంస్కారం చేయించుకున్నాక మీరు గాయత్రి మంత్రం చేస్తున్నారా? ఎవడో ఒకళ్ళు ఇతరు పాపం పిచ్చివాళ్ళు ఎవరు చేస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఇంకా మాత్రం మన ఆదర్శాలు మిగిలి ఉన్నాయి. మిగతా వాళ్ళందరూ చేయటం లేదు. చేయకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది అర్థం చేసుకోండి. మంచి పని చేస్తే మంచిది, మంచి పని చేయటం మానేస్తే ఏమవ్వదు. మాని అంచేత ఇది ఎందుకు చెప్తున్నానో అర్థమైందా? 108 సార్లు మాత్రమే కాదు, కొంచెం పెద్ద కొంచెం ఇంకంటే మనం అంత టైం లేని స్థితిలో ఏం లేదు. అంచేత ఒక మాల కానీ, 3 మాలలు కానీ, 5 మాలలు కానీ, 7 మాలలు కానీ, 9 మాలలు కానీ, మీ ఇష్టం. అది పైకేం చెప్పొద్దు. నేనే మీ దగ్గరకు వచ్చి నువ్వు అన్నావు కదా ఎందుకు చేయటం లేదని అడగను. కానీ మీ యొక్క ఆ పట్టుదలకి పెంచుకోవటానికి ఈ అద్భుతమైనటువంటి రోజు, 400 సంవత్సరాల్లో ఒకసారి వచ్చే రోజు కనుక ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను .. మంత్రాలు చేస్తాను. ఈ .. అనకండి మీరు. మీరేమనాలి? మీ సంఖ్య వేసుకోండి పైకి. మాత్రం నేను సంఖ్య పైకి చెప్పకండి. నేను తర్వాతది పైకి చెప్పండి. చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చేస్తాను. మధ్యన అనుకున్నారా? అది ఖాళీగా పెట్టించారా? ఇప్పుడు మహాలక్ష్మీ దేవి యొక్క రెండు ఆయుధాల గురించి చెప్పాను నేను, పద్మాసనం, ఆవిడ చేతిలో ఉన్న పద్మము, రెండోది కాలచక్రంలో ప్రతిరోజు కూడా సూర్యుడు ఎలాగైతే ఒకే టైంకి చెప్పిన టైంకి ఉదయిస్తాడో మీరు కూడా మీరు అనుకున్న టైంకి ఈ సాధన చేసుకోండి. బై ఛాన్స్ చేసుకోలేకపోతే తర్వాత చేసుకోండి. సాధారణంగా 11 గంటలకు తినే అలవాటు ఉందనుకోండి, భోజనం 11 గంటలకు భోజనం తినలేదు కనుక ఆ రోజు భోజనం ఎవరు మానరు, ఏం చేస్తాడు తర్వాత ఎప్పుడు తింటాడు కదా. అలాగే మేము పొద్దున్న చేద్దాం అనుకున్నాం, పొద్దున్న టైం అయిపోయింది అని మంత్రాన్ని మీరు మానక్కర్లేదు. మూడో ఆయుధం ఏంటి అంటే మహాలక్ష్మి చేతిలో ఉన్నది శంఖం. శంఖం అంటే ఏంటో అర్థం చేసుకోండి. శంఖం అంటే ఆ విషయం గురించి నాలెడ్జ్ సంపాదించుకోవటం. మహాలక్ష్మి దేవిని మీరు ఉపయోగించుకోవాలి అంటే మహాలక్ష్మి సాధన గురించి మీకు తెలియాలి. మహాలక్ష్మి ఎవరు, ఆవిడకు ఉన్నటువంటి శక్తులు ఏమిటి, ఇదివరకు మహాలక్ష్మి దేవిని ఎవరు ఎలా ఉపాసన చేశారు, అలా ఉపాసన చేసిన వాళ్ళు ఎలాంటి సిద్ధులు పొందారు, ఇవంతా కూడా మీకు ప్రతి నెల పూర్ణమికి ఒక రోజు ముందు, పూర్ణమి పూర్ణమి తర్వాత 3 డేస్ క్యాంపు జరుగుతుంది. ఈ సాధకులు అందులో పాల్గొంటే మీకు ఈ విషయాలు అంటే ఏంటి, శంఖారావం గురించి, మహాలక్ష్మీ దేవి యొక్క జ్ఞానము, లక్ష్మి యొక్క విద్య గురించి మీకు చెప్తూ ఉంటాం. శంఖం అర్థమైంది కదా, శంఖం అంటే అర్థం ఏంటి, నాలెడ్జ్ గ్యాదర్ చేసుకోవటం. ఒక నోట్బుక్ పెట్టుకుని అది ఒక విద్యలాగా నేర్చుకోండి, అది ఒక సైన్స్ లాగా నేర్చుకోండి. ఖచ్చితంగా సైన్స్ లాగే ఉపయోగపడుతుంది మీకు. దీని తర్వాత మహాలక్ష్మి చేతిలో ఏముంది, ఇది చాలా ఇంపార్టెంట్, డిసిప్లిన్. మిమ్మల్ని మీరు బాదుకోవాలి, ఎవడో చెప్పడు. ఆధ్యాత్మిక విద్యలో ఉన్నటువంటి లిమిటేషన్ ఇది. నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, మాస్టారు మరి గురువులకి ఇంత తెలుసు కదా, వాళ్ళు మా చేత బలవంతంగా చేయించవచ్చు కదా, ఆధ్యాత్మికత బలవంతంగా చేసేది కాదు, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఎఫర్ట్, మీలోంచి వచ్చేది. అంచేత కదా ఎవరు పట్టుకోవాలి, మీరే పట్టుకోవాలి. ఇది మేము అనుకున్నాము, ఇది చేయదలుచుకున్నాము. ఈ 4 ఆయుధాలు ఉపయోగించుకుని ఎవరైతే ఈ మహాలక్ష్మి సాధన చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళింట్లోనే కాదు, వాళ్ళు ఎవరు దగ్గర ఉంటారో వాళ్ళింట్లో కూడా మహాలక్ష్మి ఉంటుంది. ఇది నేను నా అనుభూతితో చెప్పేటటువంటిది, ఇదే మొదటిసారి ఏం జరగటంలే. కానీ 400 సంవత్సరాల పాటు ఉండేది మాత్రం మళ్ళీ 400 సంవత్సరాలకే వస్తుంది. అది మన అదృష్టం, మీ అదృష్టం. నియమాలు అర్థమే కదా, పద్మాసనం, ఒక మాల మంత్రజపం, దీపం. దీపము సూర్యోదయ సూర్యాస్తమయ కాలాలలో ఖచ్చితంగా అదే టైంకి వెలిగించండి. దానికి ఈ బుక్ ఉంది మీ దగ్గర, బుక్ లేకపోతే బుక్ ఉన్న వాళ్ళ దగ్గర మీరు ఫోటోస్టాట్ తీసుకోండి, లేకపోతే 4-5 పేజీలు ఉన్నాయి రాసేసుకోండి. రాసుకునేటప్పుడు తప్పులు రాసుకోకండి, అక్కడున్న అంకె జాగ్రత్తగా రాసుకోండి. అది పొద్దున్నైనా వెలిగించుకోండి, సాయంత్రం అయినా వెలిగించుకోండి, లేకపోతే 2 పూట్ల అయినా వెలిగించుకోండి, మీ ఇష్టం, నిర్ణయం తీసుకోండి. నేను ప్రతిరోజు వెలిగిస్తాను. మధ్యాహ్నం వదిలేసా, ఏం వదిలేసా, అది ఎన్నిసార్లని, పొద్దున్న వెలిగిస్తారా, సాయంత్రం వెలిగిస్తారా, 2 పూట్ల వెలిగిస్తారా, ఇది చాలా ఇంపార్టెంట్. దీపాన్ని వెలిగిస్తే మీరు చాలా జాగ్రత్తగా చూడండి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అవి చేస్తున్నప్పుడు ఇప్పటికి కూడా మనం జ్యోతిని వెలిగిస్తాం. ఒక పెద్ద ఎవరైతే వస్తారో వాళ్ళ చేత దీప ప్రజ్వలన అని ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఉంటుంది, దాని విలువ మనం మర్చిపోయాం. ఈ దీపం యొక్క విలువ తర్వాత మనం మాట్లాడుకుందాం క్లాసెస్ లో. ప్రతి పూర్ణమికి క్లాసెస్ జరుగుతాయి దీని మీద. ఇది దీక్ష తీసుకున్నంత మాత్రాన మీకు అంతా వచ్చేసింది అనుకోకండి. ఇక్కడ మీరు నిత్యకర్మ మాత్రం చెప్తున్నాను, దాని తర్వాత ఉన్నటువంటి ఆ మహావిద్య ఉన్నదే, అది మీరు నవంబర్ 25వ తారీఖు లోపల వచ్చే 5 పూర్ణిమల్లో నేర్చుకోవాలి మీరు. అది కాస్త జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోండి మీరు. మూడో నియమం ఏంటి? దీపం. దీని తర్వాత ఈ దీపం గురించి కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో చాలాసార్లు మనం టూర్కి వెళ్లాల్సి వస్తుంది. మనం ఉన్న ఇంట్లో ఉండలేకపోవచ్చు, ఆ వీలు ఉండకపోవచ్చు. మీరు ఎక్కడుంటే అక్కడ వెలిగించండి. దీపం లేకపోతే, నూనె దీపం కాకపోతే కొవ్వొత్తి వెలిగించండి. కానీ కొవ్వొత్తి ఎప్పుడు? ఇది బాగుంది మాస్టర్, మేము కొవ్వొత్తి పెట్టేస్తున్నాం. అనివార్య పరిస్థితుల్లో లేకపోతే దీపం వెలిగించుకోవాలి. ఒకవేళ మీరు వెళ్ళిన చోట అది అసంభవం అనిపిస్తే మీకు, అప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఆ బాధ్యత అప్పచెప్పండి. నేను ఈ 4-5 రోజులు ఉండను కనుక ఈ టైంకి దీపం వెలగాలి. ఒకవేళ మధ్యలో దీపం మీరెవరైనా మర్చిపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఓ పూట భోజనం చేయకపోతే ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏమవుతుంది కదా. అంటే గాబరా పడకండి, మేము దీప తీసేసుకుందాం. మేము దీపం వెలిగించకపోతే ఏమవ్వదు. అసలైంది ఏంటి అంటే ఆ మహాలక్ష్మి యొక్క శక్తి మనలో రావాలి. రావటానికి ఇవన్నీ ఆయుధాలు మాత్రమే, ఉపకరణాలు మాత్రమే. అసలైన ఉపకరణం ఏంటి అంటే మన బ్రెయిన్, మన సాధన. నియమాలు అతనే కదా. ఇంకొక నియమం ఉంది. ఈ నియమాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనని ఉత్తేజపరిచి మనకి అనుకూలమైనటువంటి సాధనా పరిస్థితులు కల్పించటానికి ప్రపంచంలో కొన్ని వనస్పతులు ఉపయోగపడతాయి. తులసి ఒక వనస్పతి, మారేడు ఒక వనస్పతి, బిలవృక్షం అంటాం. అందులో శ్రీ సూక్తంలో వనస్పతి తవ వృక్షోద బిల్వ, నీ యొక్క వృక్షము బిల్వము. మరి ఇది 400 సంవత్సరాల పాటు ఆదివారం నాడు మనం తీసుకున్నటువంటి దీక్ష సూర్యుడికి సంబంధించినటువంటి వేరుతో చేస్తాం మనం. తెల్ల జిల్లేడు యొక్క వేరు మనం ఉపయోగించుకుంటాం. దాన్ని ఏం చేస్తాం మనం? మనం పూజలో పెట్టుకుంటాం. అంతే, అది చేయాల్సిన పని చేస్తూ ఉంటుంది. అది ఎలాగా, ఎప్పుడు, ఏమిటి అనే దానికి తేలప్రోలులో ఒక గాయత్రి ఆశ్రమం ఉంది. మీలో చాలా మంది తెలిసి ఉంటుంది. ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఎవరైనా తెలుసు కదా, జిఎస్ కృష్ణ గారని. నా సలహా ఏంటి అంటే, ఒక పుణ్యమ నాడు అక్కడికి వెళ్ళి మీరు ఆ వేరు తీసుకుంటే చాలా మంచిది. కానీ ఆ వేరు ఇవాళ నుంచి ఆయన పూజలో పెడుతున్నాడు. మన దగ్గర ఉన్నటువంటి వేరు కూడా ఆయన దాంట్లో కలిపేస్తాం. మనం ఎక్కడి నుంచో విభూతి తీసుకొస్తాం, సాయిబాబా విభూతి. అయిపోతే ఏం చేస్తాం? అయిపోతూ ఉంటే మళ్ళీ సాయిబాబా దగ్గరికి వెళ్తున్నాం, లేకపోతే అందులో విభూతి కల్పిస్తున్నాం. కల్పిస్తాం కదా, అప్పుడు ఆ విభూతి ఏమవుతుంది? అవుతుంది కదా. అదే లాజిక్ ఇక్కడ కూడా. ఇంచేత ఇక్కడ ఉన్నటువంటి ఈ వేరుని నా సలహా ఏంటి అంటే, మీరు అక్కడ కలిపేయండి. ఇంచేత ఆయన శ్రీశైలం నుంచి కూడా ఒక వేరుని ఇవాళ తీసుకొస్తున్నాడు. ఇవాళ ఆయన నిన్న వెళ్ళాడు. ఆయన తీసుకుని వచ్చి అది చిన్నగా అది తేలప్రోల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక పూర్ణిమ నాడు ఖచ్చితంగా మీరు అటెండ్ కండి. మంత్ర జపానికి తర్పణాలు ఇచ్చేటటువంటి ఒక పద్ధతి ఉంది, అది మనం మర్చిపోయాం. కానీ టెక్నాలజీలో తర్పణం కూడా చాలా ఇంపార్టెంటే. 5 పూర్ణిమలు ఉన్నాయి, అందులో ఏదో ఒక పూర్ణిమకి మీరు ఎక్కడికి వెళ్ళాలి? తేలప్రోల్కి వెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమాలు అక్కడ ఆయన నిర్ధారణ చేస్తారో ఆ కార్యక్రమాల్లో మీరు తప్పనిసరిగా పాలు పంచుకోవాలి. 400 సంవత్సరాల పాటు మహాలక్ష్మి మా ఇంట్లో ఉండాలి, కానీ మాకు ఎక్కడ వీలవుతుంది సార్ తేలప్రోలు వెళ్ళటానికి? నేనేం చేయలేను. మరి వెళ్ళకపోతే ఈ దీక్ష వేస్ట్ అయ్యా? ఎందుకు వేస్ట్ అవుతుంది? అది కష్ట అధికం ఫలం అని చెప్తున్నాను. కానీ మీరు వెళ్ళకపోయినా ఈ మంత్రం దాన్ని చేసే పని తను చేస్తుంది. భావం అర్థమవుతుంది కదా. ఏంటంటే భయపెట్టేయటం అలవాటు అయిపోయింది ఆధ్యాత్మిక జగత్తులో, అసలు వర్క్ పోయింది. భయాలు ఏమవద్దు, మీరు నేను వెళ్ళలేకపోతే ఏమవుతుంది? ఏం అవ్వదు. వేరు లేకపోతే ఏమవుతుంది? ఏం అవ్వదు. కావలసింది ఏంటి అంటే మానసికమైనటువంటి స్థితి. రూల్స్ అన్నీ అర్థమైపోయాయి కదా మీకు. పద్మాసనం, జపం, దీపం, పూర్ణిమ నాడు తేలపు రోజుకి వెళ్తాం. ఇదేనా అనుమానాలు ఉన్నాయా? 9 సార్లు మనం ఇప్పుడు మీ దగ్గర ఈ పుస్తకం ఉంది కదా మంత్రం, ఒకసారి కలిసి అనేద్దాం మనం. మీరు ముఖ్యంగా నా గొంతుకని వింటానికి ట్రై చేయండి. మంత్ర దీక్ష అనేటటువంటిది శృతి వల్ల వెళ్ళి స్మృతితో వెళ్తుంది అని శాస్త్రాలు చెప్తాయి. శృతి, స్మృతి. స్మృతి నాడు కలియుగంలో మందగించింది కనుక పుస్తకాలు. కానీ మెయిన్ మంత్రం ఎప్పుడు కూడా శృతి ద్వారా మీకు లోపలికి వెళ్తుంది కనుక మీరు మీ నవరంధ్రాలలోంచి దాన్ని స్వీకరించడానికి ట్రై చేయండి. 9 సార్లు మనం ఈ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తాం. చూస్తూ చదివేయండి, తప్పు చదవద్దు. కానీ మెయిన్ దృష్టి వాయిస్ మీద ఉంచండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం దం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. మెల్లిగా కళ్ళు తెరవండి. ఈ మంత్ర దీక్షా కార్యక్రమం వాళ్ళతో మొదలైంది. ఇంకా దీక్షగా మీరు 25 నవంబర్ వరకు చేసుకోవాలి. రూల్స్ మీకు అర్థమయ్యాయి కదా. ఇంకా ఆహార నియమాలు ఒకటి ఉన్నాయి, మీ ఇష్టం. అది మీరు ఎంత దాన్ని మీ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోగలిగితే అంత పెట్టుకోండి, పెట్టుకోలేకపోతే ఇట్స్ ఓకే. ఇంకేమైనా ఉందా? ఎనీథింగ్ ఐ మిస్? ఇంత చెప్పేసినట్టే ఇంకా ఇదే. మీరు ఫ్రేమ్ చేంజ్ చేసుకుని మీకు ఎదురకుండా పెట్టుకుని దీన్ని ఇది అష్ట సిద్ధి నవనిధికే దాత సబ్ సమర్థ గాయత్రి మాత. ఈ రూపాన్ని మీరు మనసులో తెచ్చుకోవటానికి ట్రై చేస్తూ ఉండండి. రోజు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీరు, మీకు వీలుగా ఉన్న చోట. దాని తర్వాత అష్ట సిద్ధులేంటో నవనిధులేంటో ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. ఈ అష్ట సిద్ధులు నవనిధులు మీరు ఈ మంత్రాలు అవి చేస్తున్నప్పుడు మెల్లిమెల్లిగా మీరు ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి పూర్ణిమ నాడు చెప్పబడతాయి మీకు. వీలున్న వాళ్ళు రండి, వీలు లేని వాళ్ళు ఏం చేయాలి? మీరు నేర్చుకున్నది ఇంకొక మాట నేను మర్చిపోతున్నాను. ఈ మంత్ర దీక్ష గురు పూర్ణమి తర్వాత రోజు ఉదయం వరకు కూడా ఇచ్చుకోవచ్చు మీరు. ఎవరికైనా తీసుకున్నారు కదా, యూ హ్యావ్ ఎ రైట్ టు గివ్. దీపంతో దీపం వెలగాలి, అర్థమైంది కదా? అంటే ఇంకా మీ ఇష్టం అది, మీరు ఎవరికి ఇస్తారు. కానీ ఈ రూల్స్ స్ట్రిక్ట్ గా చెప్పండి, స్ట్రిక్ట్ గా చెయ్యాలని చెప్పండి, అంతే తప్ప కన్సెషన్స్ ఇవ్వకండి. అప్పటికే నేను కన్సెషన్ ఇచ్చాను. నేను ఏం కన్సెషన్ ఇచ్చానంటే ఫుడ్ మీద. నేను చెప్పలేను మీరు ఇంత స్ట్రిక్ట్ గా చేయండి, కానీ ఏంటన్నాను ఒక మాట, మీరు ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకోగలిగితే అంత మంచిది. రైట్? ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, అడగండి. ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? అర్థమైంది కదా, ఆ ఫోటో చాలా ఇంపార్టెంట్. చెప్పమ్మా శ్రీధర్. చెప్పే కదా మాస్టర్, అది దాని మీద నేను ఇన్సిస్ట్ చేయటం లేదు. చెప్పేగా ఫుడ్ పెద్ద నేను చెప్పటం లేదు ఫుడ్ది, కానీ చేసుకోగలిగితే మంచిది. టూర్లో ఉన్నప్పుడు సంగతి ఆలోచిద్దాం. పాయింట్ అర్థమైంది కదా, మీరు చేయలేనప్పుడు ఓకే, కానీ చేయగలిగినప్పుడు మాత్రం రిలాక్స్ కాకండి. గద గుర్తుంచుకోండి, కానీ ఆ గద అమ్మ కొట్టదు, మనం కొట్టుకోవాలి. మనం సెల్ఫ్ డిసిప్లిన్. అమ్మకి ఇదే పని, నువ్వు టిఫిన్ తినలేదు ఇవాళ కొడతాడు వచ్చింది అబ్బా, ఆవిడే ముందు మనం చూసుకోవాలి. ఎక్కడైనా మన టూర్లో నువ్వు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. ఆ టైం టైం ఇంపార్టెంట్. మీరే వెలిగించటం ఎప్పుడు మంచిది, యువర్ ద సాధక. అంటే మీరు టూర్లో ఉన్నా మీరెక్కడుంటే అక్కడ, అందుకే కొవ్వొత్తైనా తీసుకెళ్ళండి, కొవ్వొత్తు ఉంచుకోండి పర్వాలేదు. కానీ వీలు పడలేదనుకోండి, ఇంట్లో ఎవరికో చెప్పారు, వాడు మర్చిపోయామంటాడు గ్యారంటీగా. చెప్పొచ్చుగా, పెద్ద పెద్ద కంపెనీస్ లోనే ప్రాక్సీలు ఉంటాయి. కావాల్సింది ఏంటంటే అమ్మ, అఖండ మండలాకారం అని చదువుతాం కదా, అంత ఒక విస్తృతమైనటువంటి కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. కానీ సాధ్యమైనంత వరకు మన పని మనం చేసుకోవాలి అన్నదే తప్ప. పౌర్ణమికి డిసైడ్ చేస్తారమ్మా, కానీ ప్రతి ఊళ్ళోనూ జరుగుతాయి. ఒక తేడా ఏమొస్తుందంటే, సపోజ్ ఒక పౌర్ణమికి నేను చెప్పింది అందకపోతే నెక్స్ట్ పౌర్ణమికి మీరు చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు సీడీలు అవి ఉన్నాయి మీరు రోజు వినొచ్చు. ఒక సీడీ ఇక్కడ అవైలబుల్? ఇది సరే నా కాపీ, నాకు ఇది నా కాపీ, ఇది ఇవ్వను నేను. కానీ ఇది మన శరీరంలో మహాలక్ష్మి ఎక్కడుంటుంది, మన శరీరంలో గణపతి ఎక్కడుంటాడు. టోనీ నేడర్ అని ఒక న్యూరోఫిజియాలజిస్ట్ MD DM, ఆయన ఒక పుస్తకం రాశాడు, ఫిజియాలజీ అండ్ వేదాస్, అంటే మానవ శరీరము వేదాలు. అందులో ఆయన ప్రూవ్ ఏం చేశాడు అంటే, మన శరీరాన్ని కనుక మనం జాగ్రత్తగా మైక్రోస్కోపు టెలిస్కోపులు అవన్నీ పెట్టి చూస్తే, వేదాలలో ఏ అక్షరాలు ఎలా ఉన్నాయో సూక్తాలు అవి మన శరీరంలో కూడా ఉన్నాయి. లిటరల్ గా కంటికి కనిపిస్తుంది మీకు. ఈ దేవతా విగ్రహాలు కూడా మీ కంటికి కనిపిస్తాయి, ఫిజికల్ గా అదేదో ఊహ అక్కర్లే. మీరు కనుక కాస్త జాగ్రత్తగా ఆపరేషన్ చేసి చూస్తే గణపతి కనిపిస్తాడు మీకు, వినాయకుడు కని మన హనుమంతుడు కనిపిస్తాడు, మహాలక్ష్మి కనిపిస్తుంది, ఇవన్నీ ఇందులో ఉన్నాయి కదా. అది దేనికి నియమాలు ఏం లేమా, మన పూజా వేదిక మీద పెట్టుకుంటాం. మనం పూజ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ దీపం వెలిగించమనేది అందుకు మెయిన్ గా రెండు పూట్ల అక్కర్లేదమ్మా. అఖండ దీపం అయితే అక్కర్లేదమ్మా. కానీ అఖండ దీపం ఎన్నాళ్ళకి పెట్టారు? ఓకే అమ్మా, అప్పుడు అసలు దీపం ప్రసక్తే లేదుగా. ఈ వేర్లు తీసుకొచ్చారు, మేము మా ఇంట్లో ఇప్పుడే పెట్టేసుకుంటాం తీసుకోండి, లేదు తేలపురం నుంచి మేము తెచ్చుకుంటాం తెచ్చుకోండి మీ ఇష్టం. కానీ ఏది ఎక్కువ పవర్ఫుల్ అని నన్ను అడగండి. అసలు పవర్ఫుల్ ఏంటి అంటే మీ ఏకాగ్రత. ఇంకా పవర్ఫుల్ ఏం లేదు, మీకు ఏకాగ్రత ఉంటే అన్ని పవర్ఫులే, ఏకాగ్రత లేకపోతే ఏది పవర్ఫుల్ కాదు. ఇంకా మీ ఇష్టం, ఇది రెండు ఆల్టర్నేటివ్స్ అర్థమయ్యాయి కదా మీకు. కానీ ఖచ్చితంగా మీరు ఏదో ఒక పూర్ణిమ నాడు తేలపురులకి వెళ్ళాలి, ఆ రోజు లక్ష్మీ గణపతి తర్పణాల్లో పాలు పంచుకోవాలి. క్వశ్చన్ ఏదో అడుగుతున్నారు చూడమ్మా. లేదమ్మా దీనికి లేదు, అవసరం ఉంది మంత్ర జపానికి, సంకల్పం అవసరం ఉంది దీనికి లేదు. ఎందుకు లేదు అంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ హిమాలయాస్ ఆల్రెడీ. మనం చేసేటటువంటి చాలా పనులు ఆల్రెడీ గురువులు అక్కడ చేసేస్తున్నారు. అంచేత సంకల్పం వద్దన్నాను కేవలం దీనికే. మామూలుగా మీరు నిత్యకర్మలు ఉంటాయి కదా, మీరు ఆచమనం చేసుకోవటం అది మామూలు అలవాటు ఉన్నవాళ్ళు చేసుకోండి. కాకపోతే మిగతా వాళ్ళు ఏంటంటే మామూలుగా గురువు బ్రహ్మ అనుకోవటం, అపవిత్ర పవిత్రం అనుకుని మంత్రం స్టార్ట్ చేసేసుకోండి. మీరు నిత్యకర్మలు ఏవైనా ఉంటే దాన్ని ఆపద్దు, ఇది ఎక్స్ట్రా. 108 సార్లేగా 108 సార్లు ఈ మంత్రం చేసుకోవటానికి మీకు 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. చేత మీరు నిత్యం చేసేటటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి, దాంతో పాటు ఇది కలుపుకోండి. ఎస్ హాయిగా చేసుకోవచ్చు, హాయిగా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ ఇష్టం అమ్మా. యూ కెన్ డివైడ్ ఇట్, యూ కెన్ సర్టన్లీ డివైడ్ ఇట్. ఇప్పుడు ఒక మాల కంటే ఎక్కువ చేయదలుచుకున్న వాళ్ళు 3 మాలలో 5 మాలలు, అది రోజుకి 5 సార్లలో 5 మాలలు, లేకపోతే పొద్దున 3 మాలలు సాయంత్రం 2, మీ ఇష్టం అమ్మా. అది డివిజన్ అయిపోవాలి, రాత్రి పడుకునే ముందు అయిపోవాలి. అది ఏదైనా అవ్వకపోతే రాత్రి పడుకునే ముందు పూజ చేసేసుకోండి. మీ ఇష్టం, మీకు ఎంత మీరు స్ట్రిక్ట్ గా పెట్టుకోగలిగితే అంత మంచిది. నేల మీద పడుకోవటం, బ్రహ్మచర్యం పాటించటం, ఇవంతా కూడా మీరు నవంబర్ వరకే కదా, ఎంత మీరు రూల్స్ పెట్టుకుంటే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు ఇది గుర్తుంచుకోండమ్మా, అధికస్తే అధికం ఫలం. మినిమం ఇంత చేస్తే రిజల్ట్స్ రావటం మొదలెడతాయి. అంటే ఏంటి, ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. గోల్డ్ మెడల్ కావాలి అనుకుంటే రూల్స్ పెట్టుకోండి, కానీ కావాలనుకోండి అంటున్నా. అందులో స్పిరిచువలిజంలో ఏంటంటే ఒకరికి కాదు అందరికీ గోల్డ్ మెడల్ వస్తుంది. ఓకే, నవంబర్ రైట్. వై నాట్, లైఫ్ లాంగ్ చేసుకోవచ్చమ్మా. ఈ పువ్వులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే చూసారా, 5 రేకులు ఉన్నాయి కనిపిస్తుంది కదా, లేకపోతే ఇక్కడ మీకు తర్వాత ఇవ్వండి. దీని లోపల ఒక గోపురం లాగా వచ్చింది 5తో. దాని తర్వాత లోపల ఒక పెంటగన్ ఉంటుంది, పెంటగన్ అంటే తెలుసు కదా, 5 కోణాలు ఉన్నటువంటిది. అంటే 5 5 5 పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు దీంతో యాక్టివేట్ అవుతాయి. కానీ ఇదంతా ఈ కాండం నుంచే కదా వచ్చేది, కాండం నుంచి కనుక ఆ కాండం ఎక్కడుంటే అక్కడ ఈ ఐదు యాక్టివేట్ అవుతాయి. పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవి సవ్యంగా ఉపయోగించుకుంటే మహాలక్ష్మి రాక పాపం ఆవిడ మాత్రం ఏం చేయగలదు, బందీ. అందుకని ఈ పువ్వు తెమ్మనేది అందుకు అచ్చు ఇలాంటి ఆకృతితోనే. ఒక దత్తాశ్రమం ఉంది వేటపాలెం దగ్గర, అక్కడ దత్త పంచాయతనం, దత్త పంచాయతనం పేరు విన్నారా మీరు? సిద్ధిసాయి, శ్రీపాద శ్రీవల్లభుడు, నృసింహ సరస్వతి స్వామి, మాణిక్య ప్రభువు, అక్కల్కోట్, ఈ ఐదుగురు ఈ పంచ దత్తావతారాలు ఇదే ఆకృతితో అక్కడ ఒక స్థూపం కట్టబడి ఉన్నది. అక్కడ నవగ్రహాలకి సంబంధించినటువంటి చెట్లు, 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి వనస్పతులు అవి ఉన్నాయి. అంటే మీలో ఎవరికైనా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి మేము అక్కడ 3 రోజులు సాధన చేసుకుంటాం అంటే ఖచ్చితంగా వెళ్ళి సాధన చేసుకోండి. అక్కడ కేలూరు దగ్గరమ్మ తీసుకెళ్తారు వీళ్ళు, మీరు ఇక్కడ నుంచి వ్యాన్లే వెళ్తాయి. మీరు కాస్త ప్రతి పౌర్ణమికి గ్యారంటీగా హైదరాబాద్ నుంచి వ్యాన్లు వెళ్తాయని నా నమ్మకం. వ్యాన్లు కానీ బస్సులు కానీ, అంచేత వాళ్ళతో పాటు కలుసుకోండి. ఏలూరు దగ్గర, విజయవాడ దగ్గర, విజయవాడ ఏలూరు రోడ్డు కదా. ఇంకా నో డౌట్ రెండు పూట్ల ఫలహారం చేసి నేర్చుకోబ్బా. బెస్ట్ ఏంటంటే తను అడిగింది కనుక చెప్తున్నాను, మీరు ఎస్ఎస్వై వాళ్ళని అడిగి సాధ్యమైనంత వరకు ఆ ఫుడ్ లో ఉండండి, బెస్ట్. అప్పుడు మీకు అనేక శారీరకమైనటువంటి బాధలు కూడా తీరిపోతాయి. దాన్ని ఏమంటామంటే అమృతాహారము అంటాం. అంచేత ఒక పూట అమృతాహారము, ఒక పూట ఫలహారము, లేదు రెండు పూట్ల అమృతాహారము, మీ ఇష్టం. మేము చేదే మాస్టారు వద్దు, మంత్ర జపం మెయిన్ అమ్మా. ప్లస్ ఈ నాలుగు ముఖ్యంగా గద, గద దేనికి? ఈ నియమాలు పాటిస్తాను, మిమ్మల్ని ఎవడు కొట్టాడు, మీరే. ఓకే రైట్. నీ నా సిడీ